మాస్టర్స్ డిగ్రీ ఇన్ మాస్టర్స్ కాన్షియస్నెస్, దాని గురించి మనం చదువుకుంటున్నాం, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రకృతిలో అనేక కోట్ల సంవత్సరాల తర్వాత ఈ విషయం మీద మీకు సుస్పష్టమైనటువంటి అవగాహన కలగజేసేటటువంటి చివరి 29 రోజుల్లోకి ప్రవేశించాం. మీరు ఏం చేస్తున్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ ఇంటి బరువు బాధ్యతలు ఎలా ఉన్నాయి, ప్రశ్నే లేదు. ద కౌంట్ డౌన్. కానీ కౌంట్ డౌన్ లో ఉన్నటువంటి తమాషా ఏంటంటే, అయితే మాస్టర్ అన్ని వదిలేసి ఇక్కడ వచ్చేస్తే మాకు వస్తుందా, 0 మార్కులు వస్తాయి. అన్ని చూసుకుంటే ఇది చూసుకోవాలి. ఆధ్యాత్మిక జగత్తులో వచ్చేటటువంటి 2000 లో వచ్చేటటువంటి విప్లవం అదే. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు 2000 తర్వాత ఏమవుతుందని. ఏమవదు, ఇలాగే ఉంటుంది ప్రపంచం. ఫస్ట్ వరల్డ్ వార్ అయింది, సెకండ్ వరల్డ్ వార్ అయింది, ఏమైంది? రాజ్యాధినేతలు, వాళ్ల కుటుంబీకులు, యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు, వాళ్ల జీవితాలలో మార్పులు వచ్చాయి. మిగతా వాళ్ళ జీవితాలలో ఏమవదు, ఏమీ మార్పులు రావు. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో 2000 తర్వాత కాదు, నా వైపు నుంచి గ్యారంటీ ఇంకో 10,000 ఇయర్స్ అయినా ఇలాగే ఉండవచ్చును. కడుపులో చల్ల కదలకుండా, కొత్త అవగాహన లేకుండా, జీవితంలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా, మానవ జన్మ యొక్క విచిత్రత అది. ఏంటి విచిత్రత అంటే, నీ అంతటా నువ్వు నిర్ణయాత్మకమైనటువంటి అడుగు తీసుకోకపోతే ఎన్ని జన్మలెత్తినా కూడా పునరపి మననం, పునరపి జననం, పునరపి జనని జఠరే శయనం. ఆగలేదు, ఆగవలసిన పని లేదు. ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్. ఇది బాగానే ఉంది మాస్టారు. మా ఫ్రెండ్ గురించి చెప్తా ఉండేవాను కదా, గంగానదిలో సాయంత్రం పడవ ఎక్కేవాళ్ళం మేము. ఆ ఫ్రెండ్దే పడవ. కాశీకి అగేనిస్ట్ గా వెళ్లేవాళ్ళం, ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు రో చేసుకుంటూ ఎక్సర్సైజ్ గా. ఒక 13 మందో ఉండేవాళ్ళం. అందరూ తెడ్లు వేసేవాళ్ళు, ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్లేవాళ్ళం. వెళ్లి గంగ మధ్యలోకి వచ్చి వదిలేసేవాళ్ళం పడవని. ఇంకా పడవ ఎటు వెళ్తుందో మాకు పట్టేది కాదు, మరి డౌన్ వచ్చిందిగా మళ్ళా కాశీకే వస్తాను తిరిగి. అక్కడ చర్చలు మొదలెట్టేవి, అంత జాగ్రత్తగా వినేవాడు, అందరూ వినేవాళ్ళం, ఏదో చేసుకునేవాళ్ళం. అప్పుడున్నటువంటి జ్ఞానంతో, అప్పుడున్నటువంటి అవగాహనతో ఏదో డిస్కస్ చేసేసుకునేవాళ్ళం. అంతా విని పొద్దున్న 3, 3:30 అయ్యేది మళ్లీ దశాశ్వమేధ ఘాటికి వచ్చేసరికి. అయితే ఇదంతా ఎందుకు రామకృష్ణ అనేవాడు. మీకు కూడా అదే అనిపిస్తే మీ జీవితాలలో పెద్ద మార్పులేమీ రావు. అది బాధాకరమైనటువంటి విషయం మాత్రం కాదు, ఇలా ఉంటారంటే జీవిస్తూ ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు, పుడుతూ ఉంటారు. మీరు చేసినటువంటి మంచి పనులు, మీరు చేసినటువంటి చెడు పనులకి తగినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. విసుక్కుంటూ ఆ పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఇట్ గోజ్ ఆన్. ఎన్ని వేల సంవత్సరాల వరకు, కోట్లాను కోట్లు, యూ హ్యావ్ టు డిసైడ్. మీరు నిర్ణయించుకోవాలి, ఇది ఇంకా నాకు చాలు, ఇనఫ్ ఇస్ ఇనఫ్, నాకు ఇది చాలదు, నాకు ఇంకా ఇదే రుచి కావాలి. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, 2000 తర్వాత కూడా మీ జీవితాలలో ఏ విధమైనటువంటి అప్స్ అండ్ డౌన్స్ రావు. మీరేం కంగారు పడిపోక్కర్లే, ఏమవదు మీకు. అయ్యేటవరికి ఆధ్యాత్మిక జగత్తులో అడుగు పెట్టదలుచుకున్న వాళ్లకి మాత్రము అనేక కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి సువర్ణ అవకాశము వాళ్ళకి మాత్రమే ఇది. అంచేత ఈ 30 రోజులు చాలా జాగ్రత్తగా ప్రతి క్షణాన్ని సదుపయోగం చేసుకోండి మీరు. కానీ మరొకటి, మేము ఇక్కడికి వచ్చేస్తాం మాస్టరు, ఖచ్చితంగా రావచ్చు మీ బాధ్యతలు, కానీ మీ కుటుంబ సభ్యులు కాని మీ ఉద్యోగాలలో కాని ఇక్కడికి వచ్చేయటం వల్ల బాధ్యత రాహిత్యము కాకపోతే ఖచ్చితంగా ఆధ్యాత్మిక జగత్తులో మీకు ఇష్టం ఉంటే ఖచ్చితంగా వచ్చేయండి. ఇంకా మీరేం ఆలోచించక్కర్లే. కానీ నేను చెప్పాను కదా, వినటానికి మాత్రమే వసతి ప్రొవైడ్ చేస్తున్నాను తప్ప మిగతా వాటికి మేము వసతి ప్రొవైడ్ చేయను. ఈ కాలంలో వసతి మీరు చూసుకోవాలి. భోజనానికి వినటానికి మాత్రం వసతి ఉంది, ఇక్కడ ఉండటానికి వసతి లేదు. అంతమందికి వచ్చేస్తే సంగతి చెప్తున్నాను, అలాంటి ప్రమాదం జరుగుతుందని నేను అనుకోను. ఒకవేళ అలాంటి ప్రమాదమే జరిగితే భోజనానికి చదువుకోవటానికి మీకు కావలసినంత జాగా ఉంది. కనీసం 300-400 మంది వచ్చినా భోజనాలు ఓకే, చదువుకోవటానికి కావలసినటువంటి జాగా ఉంది, అవగాహన చేసుకోవటానికి కావలసినటువంటి ప్రయోగశాల ఉంది. చివరి 30 రోజులు కనుక మీకు ఇచ్చేటటువంటి ఈ అవకాశం కేవలం మీకు మాత్రమే కాదు, మీకు పరిచయస్తులకి కూడా. అంచేత అది మీ బాధ్యత. మీ పరిచయస్తులకి ఏ విషయం చెప్తారో చెప్పరు అర్థమైనదా? 200-300 మంది వరకు కూడా ప్రాబ్లం ఏం లేదు. అంటే ప్రాబ్లం ఎలా లేదు, తిరుపతి వెళ్తాం మనం, మన అకామిడేషన్, మన ఫుడ్, మనది చూసుకుంటాం తప్ప తిరుపతి దేవస్థానం వాళ్ళని ఎవరు వీలు కల్పిస్తారంతే మీకు. అంచేత మీకు ఎవ్రీథింగ్ ఫ్రీ అనేది మాత్రము మన ఆశ్రమాలలో ఉండదు. మన ఆశ్రమాలు అంటే నేను మిగతా 14 గంటల సంగతి కూడా చెప్తున్నాను, అది మాత్రం ఎప్పుడు నేను రానివ్వను. ఫ్రీ ఏమి ఉండదు, కానీ వీలు ఉంటుంది, మీకు అవకాశం ఉంటుంది. ఎప్పుడు అవకాశం ఉంటుంది, మీరు అవగాహన చేసుకుంటే. దేన్ని అవగాహన చేసుకోబోతున్నాం మనం? మాస్టర్స్ కాన్షియస్నెస్, గురువుల యొక్క చేతనత్వాన్ని ఈ 29 రోజుల్లో మనం అర్థం చేసుకోబోతున్నాం. ఇది అర్థం చేసుకోవటం వల్ల మీరు మాస్టర్స్ అవుతారవరా? మీరు తీవ్రమైనటువంటి ప్రయోగం చేస్తే, తీవ్రమైనటువంటి ఆవేదన ఉంటే ఈ 30 రోజుల్లో మళ్లీ మీరు ఈ భూమి మీద పుట్టవలసినటువంటి అవసరము ఉండదు. భూమి మీద అది గ్యారంటీ. అంచేత ఈ 2 ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. ఒక ఎక్స్ట్రీమ్ ఏంటి, మీరు ఏమీ పట్టించుకోక్కర్లేదు, మీ జీవితాలలో ఏమీ గందరగోళాలు జరగవు, ఇప్పుడు ఎలా జీవిస్తున్నారో అలాగే జీవిస్తారు. కొంచెం సవ్యంగా దీన్ని అవగాహన చేసుకుని జీవిస్తే మేబీ యూ విల్ బి మోర్ కంఫర్టబుల్, మీరు కొంచెము సుఖంగా జీవించవచ్చు. లేదు, నేను ఈ 30 రోజులు నిజంగా కష్టపడతాను. ఎక్కడ కష్టపడాలి మీరు? సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానంలో కష్టపడాలి మీరు. మీ ఎఫర్ట్ అక్కడ కనిపించాలి. తర్వాత ఏంటి, ఇంకోటి చెప్పాను నేను, ఈ క్యాసెట్ విన్నవాళ్లైనా నా మాటలు విన్నవాళ్లైనా వాళ్ళు హాయిగా సంధ్యావందనం చేసుకోవచ్చు. మీరు దీక్ష ఇవ్వలేదు కదా, సంధ్యావందనం ఎలా చేసుకుంటాను? మీరేం అది కావక్కర్లే, నేను పెర్మిషన్ ఇస్తున్నాను. మీరెవరు మాస్టర్ పెర్మిషన్ ఇవ్వటానికి? నేను ఇవ్వటం లేదు, మీ ఇష్టం. అది నేను చెప్పినటువంటి మాటను పెర్మిషన్ గా దీక్షగా మీరు తీసుకుంటే మీరు నేర్చేసుకోండి త్రికాల సంధ్యావందనం. 3 పూట్ల ఇక్కడ ఉన్నవాళ్ళు సంధ్యావందనం చేసుకోండి. మాకు రాదు మాస్టరు, కలిసి చేసేయటమే, అదే వస్తుంది. త్రికాల సంధ్యావందనము చేయనటువంటి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లోనూ వేద విజ్ఞానము రాదు. అక్కడ కండిషన్స్ ఉన్నాయి, మీరు ఆ కండిషన్స్ మీరు ఫుల్ఫిల్ చేస్తేనే ఆ సంఘటనలు జరుగుతాయి. మేము చాలా జ్ఞానవంతులం, మాకివేవీ అక్కర్లేదు. నోబెల్ ప్రైజ్ విన్నర్ ఉన్నాడు ఒకడు లిటరేచర్ లో, కాగితం పెన్ను రాయటానికి వసతులు ఇవ్వకండి మీరు, రాయమనండి వాణ్ణి, ఏం రాస్తాడు? ఏదైనా ఒక స్థితికి ఎదగాలి అంటే మీకేం కావాలి? పనిముట్లు కావాలి. పనిముట్లు లేకుండా నువ్వు ఎదుగుతావు? ఆ మూర్ఖత్వం ఆధ్యాత్మిక సంస్థల్లో బాగా ప్రబలిపోయింది. ఆ మూర్ఖత్వానికే మీరు బానిసలై ఉంటే గురు చేతనత్వం మీకు అర్థం కాదు. కానీ 2 మాత్రము ఈ 30 రోజులు మీ ప్రాణాలైనా ఇచ్చేసి సాధించాలి మీరు. ఒకటి ఏమిటి? సమర్థ సద్గురు స్పర్శ. సమర్థ సద్గురు స్పర్శ మీరు సాధించాలి, ధ్యానం కాదు. ఆ ధ్యానము వల్ల మీకు సమర్థ సద్గురు స్పర్శ లభిస్తుంది. చాలా ఉడుకుతున్నటువంటి టైం ఇది, విపరీతంగా ఉడుకుతోంది టైం. ఆ టైంలో పనులు పని మీ పని కూడా చేయించేసుకుంటే ఓకే, కానీ ఇదే లాస్ట్ ఛాన్సా? అలాంటి పిచ్చి పరిస్థితి ఎప్పుడూ ఉండదు. లాస్ట్ ఛాన్స్ ఏముంది? ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడే. దీన్ని మనసులో ఉంచుకుని జరిగిన చివరి 30 రోజులలో మీరు గుర్తు చేయటం నా బాధ్యత అనుకుంటున్నాను. మీరు విన్నా వినకపోయినా త్రికాల సంధ్యావందనము చేసి తీరవలసిందే. కానీ త్రికాల సంధ్యావందనంలో సంస్కార మండపానికి సంబంధించినటువంటి 16 పాయింట్స్ నేను మీకు చెప్తాను అని చెప్పాను. గర్భాధాన సంస్కారం నుంచి అంత్యేష్టి సంస్కారం వరకు 3 పుట్ల జరగాలి. దానికి తగినటువంటి బీజాలు సంధ్యావందనంలో ఉన్నాయి, అందుకని చేయమనేది. అందుకే ఈ సంస్కార మండపం యొక్క పేరు గౌతమ ఋషి పేరుతో పెట్టాం మనం. గౌతముడు ఆ పని చేయగలిగేవాడు. పొద్దున్న విత్తనాలు నాటేవాడు, మధ్యాహ్నం కోసేవాడు, మధ్యాహ్నం నాటేవాడు, సాయంత్రం కోసేవాడు. అవి అసంభవాలు అనుకోకండి మీరు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దాన్ని మీరు కూడా ఈ 30 రోజుల్లో సంభవము అని నమ్మటానికి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. దాని గురించి చెప్తాను నేను మీకు. గురువులని 33 డిగ్రీలు కలవాళ్ళగా విభజించవచ్చు అని చెప్పుకుంటూ వస్తున్నాను నేను మీకు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఏ గురువుకైనా ఉంటే ఎన్ని డిగ్రీస్ ఉంటాయి అతనికి అంటే 33 డిగ్రీలు ఉంటాయి. ఆ డిగ్రీలలో 8 జాగ్రత్త అవస్థకి సంబంధించినటువంటి డిగ్రీలు. వాటిని పొద్దున్న ఏమని చెప్పాను వాటి గురించి నేను అష్ట వసువులు అని చెప్పుకుంటూ వచ్చాను. దానికే వేదాలలో అగ్ని విద్య అని పేరు. అందుకే వేదాలు అగ్ని సూక్తంతో మొదలవుతాయి. ఆ అగ్ని సూక్తమే రాత్రి పొగలు ఇక్కడ మిమ్మల్ని వినిపించమని చెప్తున్నాను నేను. ఈ అంతరిక్షములో అగ్ని సూక్తం యొక్క తరంగాలు అద్భుతంగా వ్యాపిస్తున్నాయి. కానీ మీరు పట్టుకుంటే అంచనా మీ ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చా? ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు కదా. స్కూల్ కింద పంపిస్తున్నారు మీ పిల్లవాడిని. కుదరదు ఇంట్లో మీకు, ఈ వాతావరణం రాదు. అంతేకాకుండా ఇంకొక అగ్ని ఉంది ఇక్కడ. ధ్వని స్టార్ట్ చేశాం మనం. ఈ ధ్వని యొక్క విశేషం ఏమిటి? సిద్ధి సాయి ద్వారా స్టార్ట్ చేయబడి అక్కడ ఉన్నటువంటి అగ్ని భరద్వాజ మాస్టర్ ద్వారా ఒంగోలుకి తేబడి అక్కడ వెంకయ్య స్వామి తదితరులైనటువంటి అవధూతల ద్వారా ఉత్ప్రేరణ గావించబడి త్రియుగి నారాయణ హిమాలయాలలో ఉన్నటువంటి శివ పార్వతుల వివాహం జరిగినటువంటి అగ్ని, ఆ అగ్ని శాంతి కుంజ నుంచి 20వ తారీఖున కరెక్ట్ గా 12:30 అక్కడ నుంచి వచ్చినటువంటి భస్మాన్ని కూడా ఈ యజ్ఞ విభూతిలో మనం కలిపాము. ఇంకా అంతకంటే అగ్నితత్వం యొక్క పరాకాష్ఠ మీకు భూమి మీద దొరకదు. మీరు ఊహించలేరు, కానీ ఉపయోగించుకోగలిగితే మీరు. ఆ అగ్ని విద్య ఏమిటి అని చెప్తున్నాను? గురువుల యొక్క 8 డిగ్రీలు, పృథ్వీతత్వ మాస్టరీ. ప్రస్తుతం మానవుడు ఆ పని చేశాడు. ఈనాడు డాక్టర్లందరూ కూడా ఆధ్యాత్మిక డిగ్రీలు కనుక మనం కొలబద్దగా పెట్టుకుంటే వాళ్ళందరూ 1st డిగ్రీ పీపుల్. ఇంచేత 1st డిగ్రీ పీపుల్ శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు కోసేయగలరు, ఇష్టం వచ్చినట్టు అతికించేయగలరు. ఇంకా అందులో మన ఋషులకు ఉన్నటువంటి ప్రావీణ్యత వాళ్ళకి రాలేదు. ఏనుగుతలలు, మేకతలలు మనిషి శరీరానికి పెట్టేసి దాన్ని మళ్ళా ఉపయోగించుకోగలిగేటటువంటి చేతనత్వం ఇంకా అంతవరకు రాలేదు. అది వస్తుంది. మరి ఏనుగుతలలో అవి ఎందుకు పెట్టాలి? చేతనత్వం యొక్క పదార్థ విజ్ఞానం మీకు తెలిసినప్పుడు అది చాలా అవసరమైనటువంటి ప్రక్రియ ఏమో అని మీకు అనిపించవచ్చు రాబోయే రోజుల్లో. నారదుడు, తుంబురుడు మొహం ఎప్పుడైనా చూశారా మీరు? గజాసురుడు, వీళ్ళందరూ కూడా శరీరము మనిషిదే, శిరస్సు వివిధ రూపాలది. అవసరమే అది. పరిణామ క్రమంలో అతి త్వరలో మీరు దాన్ని కూడా గమనించవచ్చు. వస్తున్న పేపర్స్ లో అవి కూడా అగ్ని విద్య యొక్క పృథ్వీతత్వ డిగ్రీ అది. అర్థమైనా చెప్పింది ఏంటో, ఆ డిగ్రీకి మనం పెట్టుకునేటువంటి పేరేంటి, సర్జన్స్. సర్జన్స్ కత్తి పెట్టి ఉపయోగించుకునేటటువంటి వాడు. రెండో డిగ్రీ ఏంటి, పృథ్వీ ప్లస్ జలము. శంకరాచార్యుల వారికి ఒక శిష్యుడి మీద విశేషమైనటువంటి స్నేహం ఉన్నది. ఆ శిష్యుడు శంకరాచార్యుల వారికి చాలా ప్రీతిపాత్రుడు. యాజ్ యూజువల్ అనసూయ యొక్క విపరీత స్థితి శిష్యుల్లో వచ్చింది. లేదా శిష్యుడికి ఎప్పుడు ఎందుకు గురువుకి ఆ శిష్యుడి మీద ఎక్కువ ప్రేమ ఉన్నది అని ఆలోచించారు. మేము సీనియర్స్ కదా, శంకరాచార్యుల వారు 4 రోజులు ఆహారం తీసుకోలేదు, మీకు తెలియదేమో, శిష్యులందరూ ఒకలాగే ఉంటారు. శంకరాచార్యుల వారి శిష్యులైనా సరే, మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలైనా సరే, ఎందుకుట ఆ ప్రియపాత్రుడైనటువంటి శిష్యుడికి సురేశ్వరాచార్య అనుకుంటా, పేరు నాకు కరెక్ట్గా గుర్తు రావటం లేదు, కమెంటరీ రాయమని ఇచ్చాడు ఆయన పుస్తకానికి. మేము సీనియర్స్ ఇంతమంది ఇప్పుడు ప్రమోషన్స్ లాగా, మేము ఇంతమంది సీనియర్స్ ఉండగా అతని చేత రాయిస్తారు. చూసుకోండి, శంకరాచార్యుల వారితో దిగ్విజయ యాత్రకి బయలుదేరినటువంటి శిష్య సముదాయం యొక్క మానసిక స్థితి. అంచేత మీరేం కంగారు పడిపోకర్లే, మనం ఎలాంటి వాళ్ళని, ఖచ్చితంగా శంకరాచార్యుల వారి శిష్యుల కంటే మీరు చాలా చాలా బెటర్. సరే, భోజనం మానేశాడు. మండన మిశ్రుడు యొక్క భార్య భారతీదేవి శంకరాచార్యులు అన్ని ఫాలో అవుతూ ఉండేది. ఇప్పుడు ఆహారము బాధ్యత ఆయింది. మాందాత అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు యొక్క బాధ్యత ఏమిటి అంటే, శంకరాచార్యుల వారు ఎటు వెళ్లినా దానికి కావలసిన సైనిక రక్షణ కాని, దానికి కావలసినటువంటి ఆహారం కాని ఆ రాజు చూసుకునేవాడు. ఈయన భోజనం మానేసరికి పాపం ఆవిడికి చాలా బాధ వేసింది. మానేస్తే మానేశారు శంకరాచార్యుల భోజనం మానేస్తే వీళ్ళకే శిష్యులకి, వీళ్ళేం మాట్లాడలేరు. కానీ ఈవిడ భారతీదేవి ఒకసారి చెప్పింది, ఎందుకు అనవసరంగా మీరు అలా చేస్తారు, మీ శిష్యుని యొక్క గొప్పతనం వాళ్ళకి చెప్పవచ్చు కదా అని. బాధపడ్డాడు శంకరాచార్యుల వారు. ఒక గురువు ఒక వ్యక్తి మీద విశేషమైనటువంటి స్నేహం చూపిస్తే దానికి రెండే కారణాలుంటాయి. ఒకటి, ఖచ్చితంగా ఆ శిష్యుడు ఆ స్నేహానికి కావలసినటువంటి స్థాయిలో ఉండి ఉంటాడు. లేకపోతే రెండో కారణం ఏంటి, ఏదో జన్మలో తీర్చుకోవాల్సినటువంటి రుణానుబంధం ఉంటే తప్ప గురువు దగ్గరికి ఏ శిష్యుడు జారలేడు. ఈ రెండు కారణాలు గురువు చేతిలో లేవు. వాడు నిజంగా సామర్థ్యము ఉండి వాడి యొక్క స్థాయి వల్ల గురువు యొక్క అనుగ్రహానికి వాడు పాత్రుడవుతే గురువు ఏం చేస్తాడు, మార్కులు వేస్తాడు. మ్యాథమెటిక్స్ టీచరు ఒకడికి 100 వేస్తాడు, 100కి 100, ఇంకోటికి 0 పెడతాడు. 100 ఇచ్చిన వాడికి అదేంటి మాస్టర్ అని ఎవడు అడగడు కదా. 0 వచ్చినవాడు గ్యారంటీగా అడగడు. ఇంచేత 80 వచ్చినవాడు ఏదైనా క్వశ్చన్ మార్క్ చేస్తాడు. కాని ఇంచేటంటే వాడికి తెలుసు ఎందుకు వాడికి 0 వచ్చిందో. రెండోది ఏం చెప్పాను నేను, రుణానుబంధము. ఏ జన్మలోనూ ఎక్కడో ఏదో రుణము ఉంటే, ఒకవేళ ఆ రుణము తీర్చుకోకపోతే కేవలము ఆ వ్యక్తి కొరకు మళ్లీ ఒక మానవ శరీర దారి అయి ఆ గురువు పుట్టవలసి వస్తుంది. అచ్చే తెలివైన గురువు ఏం చేస్తాడు, అందరితోనూ శిష్యులందరితోనూ ఉన్నటువంటి రుణానుబంధాన్ని తీర్చేసుకుంటాడు, అప్పులు తీర్చేసుకుంటాడు. ఇవి రెండే కారణాలు అని తెలిసినప్పుడు శిష్యులు గురువు మీద అలిగారు అనుకోండి, అప్పుడు గురువు ఏం చేయాలి, మళ్ళీ ఈ మాట చెప్పాలి, అంతేగా, అంతకంటే చేయగలిగిందేముంది అంటే, భారతీదేవి చెప్పింది రుణానుబంధం అవుతే నేను చేయగలిగేదేమీ లేదు, కానీ ఒకవేళ శిష్యుడి యొక్క సామర్థ్యమే కొలబద్దం అయితే ఆ సామర్థ్యాన్ని మీరు చూపించవచ్చు కదా, గంగానదికి అటువైపు వెళ్లి ఆ శిష్యుడు తన కాలకృత్యాలు తీసుకునేవాడు. కాశీలో ప్రతిది పవిత్రము అనేటువంటి అత్యంత భావన. అంచేత స్నానం కానీ మిగతా అబ్లూషన్స్ కానీ గంగాని దాటి వెళ్లి అటువైపు వెళ్లి ముగించుకున్నామంతా స్నానం చేసుకుని శంకరాచార్యులు వారి బట్టలు ఉతికి ఆ ఉతికిన బట్టలు వేసుకుని మళ్ళా పడవ మీద తిరిగి వచ్చేవాడు. ఈయన పిలిచాడు ఈ ఒడ్డు నుంచి, బాబురా అని. పడవలేదు, గురువు పిలిచాడు, వచ్చేసాడు. ఎక్కడ ఎక్కడ పాదము పెట్టాడో అక్కడక్కడ పద్మాలు వచ్చి ఆపాయట. పద్మపాదుడు నోరు మూసుకున్నారు, ఒప్పుకున్నారు. కానీ అక్కడ శిష్యులు ఎక్కడ ఫెయిల్ అయ్యారు? ఎక్కడ ఫెయిల్ అయ్యారు శిష్యులు? శంకరాచార్యులు వారే స్వయముగా ఆ వ్యక్తికి ఆ బాధ్యత అప్పగించినప్పుడు, మేం సీనియర్స్ అంటే, మేం సీనియర్స్ అంటే చాలా బాధపడవలసినటువంటి విషయం, దాన్ని గుర్తుంచుకోండి. మీరు చాలా జాగ్రత్తగా ఈ 30 రోజులు మీరు గమనించుకోవాలి అని చెప్తూ, మీరు వాక్ని ఎక్కడ ఎక్కడ దుర్పయోగం చేస్తారో నిన్ననో మొన్ననో చెప్పాను నేను. ఆ దుర్పయోగం ఆగాలి. ఇంకా డిసెంబర్ వచ్చేసింది కదా, ఇంకా వాక్ యొక్క దుర్పయోగము జరగకూడదు. మలినమైనటువంటి నోరు, తుచ్చమైనటువంటి నోరు వాక్ శక్తిని ఉత్పాదన చేయలేదు. గురువు అంటే ఏమని చెప్పాను నేను? పదము పదార్థముగా మారేటటువంటి విద్య. అగ్నిలో కూడా అంతే కదా. అంచేత ఈ అగ్ని విద్యలో పొద్దున్న మీకు 5 స్థాయిల గురించి చెప్పుకుంటూ వచ్చాను నేను. ఒకటి పృథ్వీతత్వం మీద కమాండ్ ఉన్నటువంటి గురువులు. ఇది గురువులందరిలోనూ కనిపిస్తుంది కదా మనకి. ముఖ్యంగా మనం ఎన్నుకున్నటువంటి గురు సాంప్రదాయాన్ని అర్థం చేసుకోండి. మీరు పృథ్వీతత్వం మీద కమాండ్ ఉంది కదా వాళ్ళకి, ఉదాహరణలు వెతుక్కోండి వాళ్ళ పుస్తకాలలో. రెండు, దేని మీద కమాండ్ ఉండాలి వాళ్ళకి? జలతత్వం మీద కమాండ్ ఉండాలి. జలతత్వం అంటే నీరు అని కాదు అర్థం అక్కడ. జలతత్వము అంటే కోరికలు, కామమయ శరీరము. ఎంత కమాండ్ ఉంది వాళ్ళకి? నిజంగా వాళ్ళు తలుచుకుంటే మీ యొక్క ప్రతి కోరికను తీర్చేయగలరు. కానీ వాళ్ళు ఆ పని చెయ్యరు. ఎందుకు? మనక్షేమము కోరే. మనక్షేమము కోరే అన్నదాన్ని మీరు అర్థం చేసుకోండి. దాని గురించి మనం టైం వేస్ట్ చేసుకోక్కర్లేదు. కామమయ శరీరము అద్భుతమైనటువంటి కమాండ్ ఉంటుంది గురువులకి. మీరు ఏది కోరినా గురువు యొక్క సమక్షములో ఖచ్చితంగా జరిగిపోతుంది. జరగలేదు అంటే రెండే కారణాలు. గురువు ఆ స్థాయిలో లేడు, లేకపోతే శిష్యుడి గది మంచిది కాదు. మీరు రెండోది అనుకోవటమే మంచిది. మీరు వెళ్లిన గురువుకి, మీరు వెళ్లిన గురువులందరికీ కూడా మీ కోరిక తీర్చగలిగే స్థాయి లేదు అనుకోవటం బదులు మీకు ఆ కోరిక తీర్కపోవటమే మంచిది అన్నది అవగాహన చేసుకోండి. మూడవ తత్వం ఏంటి? అగ్నితత్వం. అగ్నితత్వము మనోమయ కోశము, మనస్సు. మనస్సులో మీరు ఏ ఆలోచనలు వస్తాయో, ఆ ఆలోచనల వెనకాతలు ఉన్నటువంటి కారణాలేంటో గురు పరంపరలో మీకు తెలుస్తూనే ఉంటుంది కదా. మీకున్నటువంటి అనుమానాలు, మీరు అడగబోయేటటువంటి ప్రశ్నలు, మీకు ఉండేటటువంటి సందేహాలు, మీరు అడగకముందే రమణ మహర్షి వాళ్ళ దగ్గర సాల్వ్ అయిపోతూ ఉంటాయి అన్నది విన్నారు కదా మీరు. అది ఏ తలం యొక్క గురుత్వం? అది మనోమయ కోశం యొక్క గురుత్వము. అంటే ఏంటి? సర్వజ్ఞత్వం. దాని తర్వాత వాయుతత్వం మీద అధికారము. వాయుతత్వం మీద అధికారం అంటే ఏమవ్వాలి గురువు? అన్ని చోట్ల ఒకేసారి ఉండగలగాలి. ఇంతగా వాయు సర్వత్ర గో మహాన్. వాయు అన్ని చోట్లకి వెళ్ళిపోగలదు, ఎక్కడికి దాన్ని ఆపగలిగేటటువంటి శక్తి లేదు. అలాగే ఆ గురువులు వాళ్ల వాళ్ల తలాల నుంచి వాళ్ల వాళ్ల శిష్యులకు, యోగానందకి యుక్తేశ్వరగిరి, వివేకానందకి పవహారి బాబా అనేటటువంటి ఒక అవధూతం చూశాడు వివేకానంద రామకృష్ణ పరమహంస శరీరము వదిలేసిన తర్వాత. రామకృష్ణ పరమహంస నాకేమీ చెప్పలేదు, పవహారి బాబా శిష్యుడిని అయిపోతే చాలా బాగుంటుంది అనుకున్నట్ట. వివేకానంద్ అనుకున్నాడు ఆ మాట. రామకృష్ణ పరమహంస నాకు ఏమీ చెప్పలేదు, పవహారి బాబా అనేటటువంటి అవధూత. అవధూత ప్రాణాలు ఎలా వదిలేడో తెలుసా, అవధూత దగ్గర అగ్నిగుండం ఉండేది ఇప్పుడు. ఆ అగ్నిగుండంలో తనని తాను సమర్పించుకున్నాడు చివరి రోజున. అగ్ని విద్య గురించి చెప్తూ చెప్తున్నాను, మనస్సు యొక్క అగ్నితత్వం ఎలా ఉపయోగించుకుంటారో అవధూతలు. అలాంటి అవధూత యొక్క శిష్యుడికి చేద్దామని ప్రయత్నం వివేకానందకి. రామకృష్ణ పరమహంస శరీరం వదిలేశాడు, వివేకానందకి అంత గందరగోళంగా ఉంది. ఎక్కడికెళ్ళినా అంతా నూనె. 8 సంవత్సరాల పాటు హిమాలయాల నుంచి ఆసేతు హిమాచలం అంటానే ఒక విధంగా మొత్తం భారతదేశం చేశాడు. ఎవడు పలకలేదు. ఇంకా నా గురువు గొప్పే ఉందన్నాడు. 8 సంవత్సరాల 2 సంవత్సరాల ఇన్ని సంవత్సరాలు నేను తిరిగాను, నేను నా గురువు ఏం చేయలేదు అని బీహార్ లో పవహారి బాబా అనే అవధూత గురించి విని వెళ్లాడు. వెళ్తే ఆ సిద్ధులు అవి చూశాడు. చూసి రైట్, ఈయన శిష్యుడిని అయిపోదాం అనుకున్నాడు. అయిపోదాం అనుకున్నప్పుడల్లా రామకృష్ణ పరమహంస ఎదురుకుండా నుంచునేవట. ఏం చెప్పాడో మరి మనకి చెప్పలేదు వివేకానంద, నాకు తెలుసు గ్యారంటీగా తిట్టి ఉంటాడని రామకృష్ణ పరమహంస. దేని గురించి చెప్తున్నానని, గురువుల యొక్క వాయుతత్వం మీద కమాండ్. వాయుతత్వం అంటే ఎక్కడ పడితే అక్కడ. ఎప్పుడు మీ ఆలోచనలలో గురువు గురించి ఆలోచన వస్తుందో, మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యం ఏంటంటే గురువు మీ పక్కనే ఉంటాడు. ఏ గురువైనా మీరా గురువు శిష్యులే కావాల్సిన పని లేదు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గురించి చెప్తే ఖచ్చితంగా రామకృష్ణ పరమహంస పక్కన ఉంటాడు. నాకే కాదు మీకు కూడా. ఆ గురు స్థాయి అది వాయుతత్వం. వాయుతత్వం ఆపగలరా మీరు? సర్వత్రా ఉంటుంది కదా ఆ గురువు, సర్వత్రా వ్యాపించి ఉంటాడు. అలాంటి సిద్ధి ప్రతి గురువు చూపిస్తూనే ఉంటాడు, వాయుతత్వం యొక్క సిద్ధి. దాని తర్వాత 5వది ఆకాశ సిద్ధి. ఆకాశ సిద్ధి అంటే ఏంటి? శూన్య ఈ 5 మీకు ప్రతి గురువు యొక్క జీవితంలోనూ కనిపిస్తున్న చేత గురువుల మధ్య దయచేసి మీరు తేడాలు తీసుకురాకండి. ఇంత సామర్థ్యం ఉన్నటువంటి గురువు అలా ఎందుకు చెప్పాడు అని మీరు ఆలోచించాలి తప్ప, మీరు మీ తెలివితేటల్ని గురువుల మీద ఈ 30 రోజులు ఆపాదించకండి. ఆపాదిస్తే అర్థం ఏంటంటే మీరు గురువు కంటే గొప్పవాళ్ళు కనుక మీ గురుత్వాన్ని మీ దగ్గర ఉంచుకోండి. మీకు దమ్ముంటే మీరు కూడా ఒక గురువు అయిపోండి. కాదనేదవుడు అవుడు కాదండి. కానీ గురువుల యొక్క చేతనత్వాన్ని మీరు అర్థం చేసుకోదలుచుకుంటే ఈ 5 డిగ్రీల మీద ఆధిపత్యం ముందు ఉన్నటువంటి గురు తత్వ చేతనత్వాన్ని మీరు గుర్తించాలి. ఈ 5 మీద కమాండ్ ఉన్న వాళ్లే కదా మన గురు పరంపర అంతా కూడా. ఇంకా దాని గురించి మనం పక్కన పెట్టుకుని అంటే 5 డిగ్రీలు అయ్యాయి. 6వ డిగ్రీ ఏంటి? మనస్సు, అంతర్లోక యాత్ర. ఇదంతా కూడా బహిర్జగత్ యొక్క యాత్ర. ఇదంతా కాకుండా ఇంకా మీరేమవుతారు? మీరు ఇంకా లోపలికి ప్రయాణం చేస్తారు. మీరు ఈ లోపలికి ప్రయాణం చేసేటప్పుడు మీకు చాలా ఉపయోగపడేటటువంటి ఒక విద్య ఉన్నది. ఆ విద్యనే చంద్ర విద్య అని పిలుస్తూ ఉంటాం. చంద్రమా మనసో జాత పురుష సూక్తం. వేద మంత్రాలు ఏమని చెప్తున్నాయి? చంద్రుడికి మనస్సుకి అభేదము. మనస్సన్నా చంద్రుడున్నా ఒకటే. ఘనీభవించినటువంటి మనస్సు. ఎవరి మనస్సు ఘనీభవించింది? చంద్రుడు. ఆకాశంలో కనిపిస్తున్నటువంటి చంద్రుడు ఘనీభవించిన మనస్సు అనుకోండి. ఎవరి మనస్సు అది? భగవంతుడి యొక్క మనస్సు, బ్రహ్మాండం యొక్క మనస్సు. చంద్రమా మనసో జాత. అంచేత ఆ మనస్సు మన మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ప్రతి అమావాస్య పౌర్ణమికి ల్యూనిటిక్స్ కి విశేషమైనటువంటి ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది అని సైంటిస్టులు అనేక సార్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇంచేత మనస్సు మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. చంద్రుడి యొక్క కళాకళలు మీ యొక్క మనస్సు మీద కూడా ప్రభావం చూపిస్తోంది. కనుక పరిణామ క్రమంలో మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఆ రోజు ఎలా ఉండాలి అనేది సంధ్యావందనంలో మీకు తెలియాలి. అంచేది ఎక్కడి నుంచి మొదలు పెడతాం మనం పరిణామ క్రమాన్ని? వైవస్వత మన్వంతరే కలియుగే కలి ప్రథమ చరణే జంబూ ద్వీపే భరత వర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే సరే ఇంకా గుంటూరు క్షేత్రే గౌతమ సంస్కార మండపే అని మళ్ళా తిథి వార నక్షత్ర యోగ కరణాలు చెప్పుకుంటాం. ఎందుకు ఎందుకు చెప్పుకుంటాం? అంతా మనము ప్రకృతి నుంచి కట్ ఆఫ్ అయిపోయాం. ఆధ్యాత్మికత ఎక్కడి నుంచి లింక్ పెడుతోంది మిమ్మల్ని? ఈ క్షణము నుంచి సృష్టి ఆది నుంచి లింక్ పెడుతోంది మీకు. సంధ్యావందనం యొక్క విలువ అది. మరి మేము చేస్తున్నా మాకేం తెలియటం లేదు మాస్టర్, ఒక రోజు ఎక్కడొస్తుంది? మీరు చేస్తూ 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 ఉంటే కొన్ని జన్మలు పట్టవచ్చు. ఈ కంటిన్యూటీ, నేను ఇక్కడ పుట్టినటువంటి నేను, ఇక్కడ సంధ్యావందనం చేస్తున్నటువంటి నేను, శ్వేతవరాకల్పము నుంచి స్టార్ట్ చేశాను నా యాత్రను. మధ్యలో ఎన్ని యుగాలు మారిపోయాయో, ఎన్ని అవతారాలు వచ్చాయో, ఎన్ని అవతారాలు వెళ్ళిపోయాయో, ఈ అవతారాలన్నిటికీ కారణం ఎవరు? బ్రహ్మ కొంతమంది పుత్రులను సృష్టిలో సహాయపడమని అడిగారట. వాళ్ళు ఏమన్నారట? సీక్రెట్ డాక్టర్ చదువుకుంటున్నప్పుడు మీకు చెప్తాను అది విషయం. నలుగురు మేము చేయమన్నారు సృష్టికి, మేము సహాయపడమన్నాం. అంచేత మళ్ళంటి వాళ్ళే మాకు మోక్షం కావాలి కానీ ఈ సృష్టి అంతా ఎందుకు మాకు? అంటే బ్రహ్మకు తెలియదు కనుక సృష్టిస్తున్నాడు. ఆ మూర్ఖత్వం మనం వదులుకోవాలి. మనకు చాలా తెలుసు అని మనస్సుతో మీరు ఏది చేసినా తప్పారు. ఎంత గొప్పదైనా కావచ్చు అది, ఎంత గొప్పదైనా కావచ్చు అది. మీరు సృష్టించమన్నారు, వాళ్ళు శపించాడు, వాడు సృష్టించరు కదా. అంచేత ఆ నా మిగతా పుత్రులు సృష్టిస్తారు. సృష్టించిన తర్వాత ఈ సృష్టి ఉన్నంత వరకు వాళ్ళకి మీరు మార్గదర్శకులుగా ఉండుగాక. చచ్చినట్టు ఆ పని చేయండి అన్నాడు నారదుడు. అందరూ మొదటివాడు బ్రహ్మ ఏమంటా నారదుణ్ణి? మానసపుత్రుడు, మనస్సు. అంచేత ఈ కాలాన్ని మీరు మనస్సుతో చాలా ఇదిగా అధిగమించవచ్చు. ఒక సృష్టిని మొత్తాన్ని మీరు ఒక మనస్సులో పట్టుకోవచ్చు. మన ఋషులు కనిపెట్టినటువంటి అద్భుతమైనటువంటి ఫార్ములా అది. మనస్సు ద్వారా బ్రహ్మ సృష్టి ఆదిలో ఉన్నటువంటి దినము నుంచి బ్రహ్మకు 100 సంవత్సరాలు చెప్పుకుంటాం కదా, ఒక సృష్టి యొక్క పరిణామ క్రమాన్ని, దాన్ని మొత్తమే మీరు మనస్సు ద్వారా ఈ క్షణంలో దాటేయగలరు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. చిన్న ఎగ్జాంపుల్స్ గా మనం తీసుకుంటే, కృష్ణుడు 5000 సంవత్సరాల కిందట పుట్టాడు, అప్పుడు ఇలా చేశాట. అంటే మీ మనస్సు ఎక్కడికి ప్రయాణించింది? ఏదో కలికి అవతారాలు రాబోతోంది, ఇలా జరుగుతోంది, అలా అవ్వచ్చు. మనసు ఎక్కడికి వెళ్ళింది? పాస్ట్ ఫ్యూచర్ కి వెళ్ళగలుగుతోంది అని అర్థమైంది కదా. ఈ 1000 సంవత్సరాలు దాటటానికి మనసుకి ఎంత టైం పడుతోంది? ఈ ఉదాహరణ మీకు అంతగా రుచించకపోతే ఇంకో ఉదాహరణ గుర్తు చేసుకోండి. ఎప్పుడు చిన్నప్పుడు మీకు గుర్తు ఉన్నటువంటి ఒక భయంకర సంఘటన ఏదైనా జరిగిందనుకోండి, గుండె దడదడలాడించేటటువంటి సంఘటన, అది ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఏమవుతుంది? మీరు శాంతంగా ఉంటారా? మళ్ళా దడదడలాడుతుందా గుండె? దడదడలాడుతూ ఇంచేత మీ మనస్సు ఎప్పుడైతే అక్కడికి ప్రయాణం చేసిందో మీరు అప్పుడు అక్కడే ఉంటారు. రాత్రి కళ చూస్తారు, నైట్ మేయర్స్ అంటూ ఉంటాం. నైట్ మేయర్స్ అంటే తెలుసు కదా, పిడకల్లు. పిడకలు వచ్చాక లేస్తాడు వీడు, లేచాక వాడికి తెలుసు కదా అది కళని. మరి ఎందుకు గ్లాసులు గ్లాసులు మంచిగా దాటం? అంటే మనస్సు ఎక్కడుంది ఇంకా అప్పుడు? అంచేత మనస్సు ద్వారా మీరు కాలాన్ని అధిగమించవచ్చు. అది గురువులు చేయగలుగుతారు, మీ ద్వారా కూడా చేయించగలుగుతారు. కాలాన్ని అధిగమించవచ్చు అని చెప్పటంలో కాలానికి సంబంధించినటువంటి ఇంకోటి ఉంది, దేశము, స్పేస్ అండ్ టైం, ఇవి రెండు కలిసి ఉంటాయి ఎప్పుడు కూడా. నా చిన్నప్పుడు నేను కాశీలో ఉండేవాడిని. అంటే చిన్నప్పటి నుంచి నేను స్పేస్ ఎక్కడ గడిపింది? కాశీ గడిపింది. లేదు, నేను చిన్నప్పుడు ఏదో బందర్లో పుట్టాను. అంటే కాలము దేశము ఎప్పుడు కూడా ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ లా కలిసి ఉంటాయి ఎప్పుడు కూడా. దాంట్లో ఉండేటటువంటి ఎక్స్వై కోఆర్డినేట్స్ యొక్క బిందువుని మనస్సు అంటాం మనం. కొంచెం మ్యాథమెటిక్స్ మీకు తెలిస్తే ఈజీగా అర్థమవుతుంది, తెలియాల్సిన అవసరం లేదు. అది మీకు విషయం అర్థమైంది కదా. మనస్సు ద్వారా మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఎక్కడ? బ్రహ్మ యొక్క సృష్టిలో. బ్రహ్మ యొక్క సృష్టిలో మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మరి ఉదాహరణలు ఎక్కడైనా గురువుల చరిత్రలో మనకు ఉన్నాయా? చాలాసార్లు చెప్పాను నేను మీకు ఉదాహరణ. వివేకానంద ఒక రోజు యోగ విద్య గురించి చెప్తున్నాడు అమెరికాలో. యోగ విద్య గురించి అమెరికాలో చెప్తా ఉంటే ఒక 9 ఏళ్ల యువకుడు, 10 ఏళ్ల యువకుడు వస్తుంది, యువకుడనో కురాడు వచ్చి, మీరు నా గురువు అన్నాడు. నేను కాదయా గురువు, ఒక క్రిస్టమస్ నాడు భారతదేశం నుంచి ఇంకో సన్యాసి వస్తాడు, వాడు నీకు ఒక వెండి గిన్నె ఇస్తాడు నీకు, వాడు నీకు గురువు అవుతాడు. మళ్ళీ యోగానంద వెళ్తాడు 1950s లో. గాభరా ఉడుకుతాడు వాడు. చెప్పాడు వివేకానంద. అక్కడ ఏం చేశాడు వివేకానంద? ఫ్యూచర్ ఖచ్చితంగా చెప్పాడు కదా సంఘటన. లారీ మహాశయ క్లర్క్ గా పనిచేస్తున్నటువంటి ఆఫీసులోని తెల్లదొర ఒకరోజు చాలా విచారంగా కూర్చుని ఉన్నాడు. చాలా విచారంగా కూర్చుని ఉంటే ఏంటి బాస్ అని, మన బాస్ అనలేదు ఆయన, ఆయన బాస్ ఏం సార్ అని ఉంటాడేమో. ఇందుకు విచారంగా ఉన్నానంటే అంతా అయిపోయింది అబ్బాయి, టెలిగ్రామ్ వచ్చింది మా ఆవిడికి చాలా సీరియస్ గా ఉందని. సీరియస్ గా ఉందని ఇవ్వటంతో అంతరార్థం ఏంటంటే నేను కంగారు పడతాననే కానీ ఆవిడ ఇప్పుడు నేను లీవ్ శాంక్షన్ చేయించుకోవాలి, ఇంగ్లాండ్ వెళ్ళాలి, అది ఇది అన్నాడు. ఈయన కడు మూసుకున్నాడు. ఆయన చెప్తూనే ఉన్నాడు, ఈయన కడు మూసుకున్నాడు. తెల్ల త్వరగా అర్థమైపోయింది, అందుకే కాబోలు ఈయన వెళ్ళాడంటాడు. నేను చాలా సీరియస్ గా నా భార్య ఆరోగ్యం గురించి చెప్తా ఉంటే వీడు కడు మూసుకుంటున్నాడు. సరే 2 నిమిషాల తర్వాత కడు తెచ్చాడు. ఏమీ లేదు, ఆవిడ వస్తోంది మీ దగ్గరికి, క్యూర్ అయిపోయింది. చాలా ఆనందం అయ్యా, అలా ఉత్సాహంగా మాట్లాడాలి కానీ అంతా అయిపోయిందని నాకు తెలుసు, నువ్వు అనవసరంగా చెప్తున్నావు. ఇంకా ఆవిడ బతికే లేదు, ఇంకా ఆరోగ్యం బాగుపడటం ఏంటి, ఆవిడ రావటం ఏంటి భారతదేశానికి అన్నాను. ఇంకో 2 వారాల తర్వాత ఓడలో కదా, అప్పుడు ప్లేన్స్ ఇలా లేవు. ఓడలో ఆవిడొచ్చింది. వచ్చినప్పుడు లారీ మాస్టర్ అక్కడ ఉన్నాడు, క్లర్క్ కదా, ఏదో ఫైల్ పుట్అప్ చేస్తానో తీసుకుంటాను. ఆవిడ ఆగింది 1 నిమిషం, ఆగి ఇతనే వచ్చాడు నా బెడ్ దగ్గరికి. నీకేమీ బాధ లేదు, త్వరలోనే నువ్వు మీ హస్బెండ్ దగ్గరికి వెళ్తావని చెప్పాడు. ఏమైంది అక్కడ? దేశము కాలము 2 దాటాడు. ఒకటి వివేకానంద గురించి చెప్పాను నేను, ఇంకోటి లారీ మహాశయ గురించి చెప్పాను. అలా అందరి గురించి మీకు తెలుసు కదా కథలు. కథల గురించి కాదు మీరు నేర్చుకోవాల్సింది, మీ మనస్సును ఆ స్థితికి తీసుకెళ్లగలరా? దేని ద్వారా తీసుకెళ్లగలరు మీరు? ఈ సమర్థ సద్గురు స్పరిశ ధ్యానముకి ముందు వచ్చేటటువంటి ఆ 21 ఓంకారాలు మీరు కరెక్ట్ గా ఉచ్చారణ చేసుకుంటే. కరెక్ట్ గా ఉచ్చారణ అంటే మన లయము తాళము అని గాభరా పడకండి. కరెక్ట్ గా ఉచ్చారణ చేసుకుంటే అంటే ప్రతి ఓంకారం వెనకాతల 4 సూత్రాలు మీకు మెదులుతూ ఉండాలి. ఏంటంటే అవి 4 సూత్రాలు, క్లేశ కర్మ విపాక ఆశయేహి అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. అంటచడ్ బై ఎనీథింగ్, దేనికి స్పర్శకి లొంగనటువంటి, దేనిని స్పృశింపనటువంటి దానికి మనం భోజనం ముందేమని చెప్పు ఉంటాం, అచ్యుత అనంత గోవింద నామోచ్చారణ భేషజాత్. ప్రతి ఓంకారములో ఆ చక్రాలను మీరు కలిగేయాలి. ఇచ్చట ఆ ఓంకారమే గురువు. తస్య వాచక ప్రణవ. యోగ శాస్త్రాన్ని మించిన అధారిటీ మీకు ఎక్కడి నుంచి తెచ్చేది నేను? అంచేత ఓం 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 అయిపోయింది మాస్టర్, 21 సార్లు అనిసింది. చాలా మంచిది, 100 సార్లను యావదు. మూలాధారము దగ్గర నుంచి ఆజ్ఞ వరకు, ఆజ్ఞ నుంచి మళ్లీ మూలాధారము, మళ్ళా మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు. మంధన సముద్ర మంధన భావం మీద రావాలంటే అరగంటలో ఎక్కడవుతుంది? అది ఓంకారంలో చేయాలంటే మీకు 8 గంటలు కావాలి. క్వాలిటీ పెంచుకోండి, టైం పెంచాల్సిన పని లేదు, క్వాలిటీ పెంచుకోండి. మూలాధారము దగ్గర ఎప్పుడైతే తస్య వాచక ప్రణవ అంటే ఓం అని మీరు ఎప్పుడైతే అంటున్నారో, ఎవరిని మీరు స్మరిస్తున్నారు, సహ పూర్వేషామపి గురు కాలే నానవచ్చేదాత్. బ్రహ్మ యొక్క గుణ గురువు అతను, ఆ ఓంకారము అదొక పేరే. అతని పేరు ఏమని చెప్తాం మనం? బ్రహ్మ కంటే ముందున్న వాడి గురించి మీకు ఏమని చెప్తే, మనకి ఏమని చెప్తే అర్థం అవుతుంది? అవాంగ్ మానసు గోచర స్థితి కదా. కానీ ఓం తస్య వాచక ప్రణవ అంచేత ఎప్పుడైతే మీరు మూలాధారం దగ్గర ఉంటారో, పృథ్వీ తత్వం మీద మీ కమాండ్ పెరుగుతుంది, పెరగాలి. గురువు పక్కన ఉంటే కుర్రాడికి ప్రాక్టికల్స్ లో మార్కులు ఎందుకు రావు? వస్తాయి రావా? మరి ఇక్కడ మీకు ఎందుకు రావటం లేదు మార్కులు అని గురువు చెప్తూ ఉంటే మీరు చెప్తే నమ్మరు. నాకే జరిగింది సంఘటన, ప్రాక్టికల్ జరుగుతున్నాయి, కుర్రాడి కలమండి నీళ్ళు వచ్చేస్తున్నాయి. సాల్ట్ అనాలిసిస్ లో వాడికి ఐడెంటిఫై చేయలేకపోతున్నాడు. నన్ను వెళ్తున్నానటి నుంచి చూశాను, చెప్పాను బాబు ఇవి నీకు ఇచ్చిన సాల్ట్స్ రాసేసుకోవాలని. సెకండ్ ఇయర్ స్టూడెంట్, థర్డ్ ఇయర్ లో మార్కులు చూశా, బొటాబొటీగా పాస్ అయ్యాడు. నేను సాల్ట్ పూర్తిగా చెప్తే వాడికి 50-50 రావాలి కదా, 100% ఎందుకయ్యా తక్కువ వచ్చా అంటే మాస్టర్ మీరు తప్పు చెప్పారు. అటెండర్ని అడిగాను నేను, అటెండర్ చెప్పాడు మీరు చెప్పింది తప్పని. మనకి గురువుని విశ్లేషణ చేసేటటువంటి దుర్బుద్ధి ఎప్పుడు పోతుందో అప్పుడు బాగానే మనం బాగుపడవు. పోవాలది. ఓమని మీరు అన్న ప్రతి క్షణము కూడా ఒక గురువు ఖచ్చితంగా మెలుగుతాడు. ఒక గురువు అంటే ఇంతమంది గురువులు కాదు, ఉన్నది ఒకటే గురువు. ఏకైక అఖండ గురుసత్త అని మనం పేరు పెట్టేది అదే గురువు. అనేక రూపాలలో ప్రకటితమవుతూ ఉంటాడు దేశకాల పరిస్థితులు బట్టి. మనమే ఇంట్లో ఉన్నప్పుడు ఒక డ్రెస్ లో ఉంటాం, కాలేజీలో ఉన్నప్పుడు ఒక డ్రెస్ లో ఉంటాం. ఇంత వ్యక్తి మారిపోయాడనా? బాధ్యతలు మారుతాయి. ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాం, కాలేజీలో ఉన్నప్పుడు ఇంకోలాగా ప్రవర్తిస్తాం. గురువులకి అంతే. అంచేత అద్భుతమైనటువంటి నాదము, ఉపయోగించుకోలేనటువంటి దద్దమలం మనం అందరం కూడా. ఏం చేస్తా, ఆవిడేం చేస్తాడు, స్పష్టంగా చెప్తున్నారు. 4 సూత్రాల ఓంకారాన్ని గుర్తుంచుకోండి. మొట్టమొదటి ఏంటి? క్లేశ కర్మ విపాక ఆశయ అపరామృష్ట. మీకు ఏ కష్టాలున్నా, ఏ కర్మతో మీరు బాధపడుతున్నా, ఏ కర్మ యొక్క విపాకము వల్ల మీరు బాధపడుతున్నా, ఆనందిస్తున్నా, లేకపోతే రిజర్వాయర్. ప్రారంభ కర్మ ఉంటుంది కదా, సంచిత కర్మ ఎక్కడదో. వీటి దేనికి కూడా మీరు బాధపడవలసినటువంటి అవసరము లేదు. హేయం దుఃఖమనాగతం. ఇక దుఃఖం రాదు వాడికి. వచ్చిందంటే ఓంకారం నువ్వు చేయలేదని అర్థం అంటే తప్ప అనవసరంగా ఓంకారం మీద పడకండి. చేయలేదంటే అది చేయండి, ప్రాక్టీస్ చేయండి. పొద్దున్న సాయంత్రం ప్రాక్టీస్ చేయండి. ఈ 30 రోజులలో ఈ ధోరణి కనుక మీకు ఉంటే, మీరే కాదు నేను అందరికీ ఆహ్వానమే, నేను చేయగలిగేది ఏం లేదు, ఇంకా మీరు ఆర్గనైజ్ చేసుకుని ఎదగగలిగితే ఏమవుతుందో మరి మీరే ఊహించుకోండి. కానీ ఆర్గనైజ్ చేయగలగాలి, మీరు దాన్ని సవ్యంగా నడుపుకోగలగాలి. నేను ఇతరులకి చెప్పను, మీకు రాదు. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి ఆ మూల లక్షణాన్ని మనం మర్చిపోయాం. ఇలాగ ఒక విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మీరు ఎప్పుడైతే ఇతరులకి చెప్పరో మీకేమీ రాదు. రూల్ ఏంటి? గురువు మీ చెయ్యి అందుకునే ముందు మీరు మీ చేతిని ఎవరికైనా అందిస్తున్నారా? అదొక చైన్, అదొక శృంఖల. ఆ శృంఖలలో మీరు భాగంగా ఉంటేనే, ఎంత పెద్ద శృంఖల అది, శ్వేతవరాహ కల్పే దగ్గర నుంచి అర్ధబ్రాహ్మణ ఏ యోగము కరణము తిది వార నక్షత్రం వరకు ఉన్నటువంటి కంటిన్యూటీ మీకు అర్థం అవ్వాలి. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో నెక్స్ట్ కంటిన్యూటీ ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది మీకు. ఇది ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో మీరు మనస్సును దాటేస్తారు. అప్పుడు ఎన్ని డిగ్రీలు వచ్చాయి మీకు? 6 డిగ్రీలు వచ్చాయి. ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని కుండలిని జాగరణ జరిగింది అంటాం. కుండలిని అంటే ఏంటి? మ్యాథమెటిక్స్ లో తెలుసా, తెలుగు వర్డ్ కుండలీకృతమైనటువంటి. కుండలీకృతం అంటే ఏంటి? ఇన్ బ్రాకెట్స్, ఇది నేను, మిగతా అదంతా వేరు అనేటటువంటి కుండలిని పోతుంది. మనస్సే ఆపుతుంది మిమ్మల్ని. మన ఏవ మనుష్యాణ కారణం బంధమోక్షయో. ఏ గురువు మీకు హెల్ప్ చేయలేడు అది గుర్తుంచుకోండి. మనస్సు ఉన్నంత వరకు మీరు ఐసోలేట్ అయిపోయి ఉన్నారు. ఆ ఐసోలేషన్ పోవటానికి నేనేం చెప్తున్నాను, మీరు 10 మందితో కలిసి చేయండి. నేను ఒక్కడిని ఇంటి దగ్గర చేసుకుంటాను రాదు, ఏమి అసంభవం. మనస్సు తర్వాత 7 డిగ్రీ బుద్ధి. గురువులలో మనస్సు గురించి నేను చెప్పాను కదా ఉదాహరణ. ఏంటిచ్చాను ఉదాహరణ మనస్సు గురించి? మీ మనస్సులో ఉన్న చెప్పగలరు? మీ మనస్సులో ఉండేటువంటి సందేహాలను తీర్చగలరు? దేశ కాలాతీతమైనటువంటి సంఘటనలకి వాళ్ళు ద్రష్టగా ఉండగలరు? అవసరమైతే ఈ దేశము కాలంలో ప్రవేశించేవాళ్ళు మీకు కావలసినటువంటి పనులు చేసి పెట్టగలరు. ఇదంతా మనస్సుకు సంబంధించినటువంటి క్రియాకలాపాలు. ప్రతి గురువు ఇది చేయగలుగుతున్నాడు. కుండలిని జాగరణ అంటే ఇదే. ఇంతవరకు వచ్చినటువంటిది అంటే 6 చక్రాలు, 6 డిగ్రీలు పూర్తయిపోయాయి. 7 డిగ్రీ ధియో యోన ప్రచోదయాత్, గాయత్రి మంత్రం. అంచేత గాయత్రి మంత్రం ఎందుకు ఉపయోగించుకోవటం లేదు? ఆవిడికి మనస్సే దాటలేని వాళ్ళకి గాయత్రి మంత్రం ఏం చేస్తుంది? పరుగున పడిపోయింది. కానీ ఎప్పుడైతే రాబోయేటటువంటి 200 సంవత్సరాలలో బుద్ధిని కూడా ఉపయోగించుకునేటటువంటి శిష్య వర్గము ఏర్పాటు పడుతుంది అని తెలిసిందో ఋషులు ఏం చేశారు? గాయత్రి మంత్రం మీద ఉన్నటువంటి అర్థాన్ని ఎత్తేశారు. అందరూ చేసుకోండి అన్నారు. మేము ఎందుకు చేసుకోవాలి అంటాం, అది వేరే విషయం. మేము ఎందుకు చేసుకోవాలి? మాకు మంత్రాలు అక్కర్లేదు, తంత్రాలు అక్కర్లేదు. 7th డిగ్రీ రాదు మీకు. ఇంకో దారి లేదు మీకు, షార్ట్ కట్స్ ఏం లేవు. అందువల్ల సర్వజనీనం చేశారు దాన్ని. అంటే అర్థం ఏంటి సర్వజనీనం చేయటంలో అర్థం? ఎవరైనా నేను నేర్చుకుంటాను, నేను చేస్తాను అనుకుంటే వాడు ఖచ్చితంగా బుద్ధి తలమును దాటివేయగలడు. బుద్ధి ఏం చేస్తుంది? బుద్ధి నిర్ణయము. ఇంకా బుద్ధి ఏం చేస్తుంది? ఇంకా ఆత్మని ప్రచురణ చేస్తుంది. ఇంకా బుద్ధిజీవి వర్గము, ఇంటలెక్చువల్స్ అనే ఒక పెద్ద పేరున్న వర్గం అవుతుంది కదా, వీళ్ళందరూ కూడా ఎంగిలి కూడు తినేవాళ్లే. పెద్ద ఇంటలెక్చువల్స్ అంటారు. కానీ ఒకసారి నాగార్జున యూనివర్సిటీలో డిస్కషన్ వచ్చింది, మీరందరూ ఇంటలెక్చువల్స్, మీరు ఎందుకు చేయరని. మేరెక్కడ ఇంటలెక్చువల్స్, మీ ఎంగిల్ కూడు తినేవాళ్ళం అన్నాను. ఆయన కోపం వచ్చింది ఆయనకి, ఏమో నువ్వు చాలా ఇంటలెక్చువల్ అయి ఉండొచ్చు బాబు, నేను మాత్రం ఎంగిల్ కూడు తినేవాడిని, నాకు న్యూటన్ చెప్పాలి, డాల్టన్ చెప్పాలి, బోస్ చెప్పాలి, ఇంకో సైంటిస్ట్ ఏదైనా చెప్తే అది నేను చెప్తాను. నేను నా సొంతం ఏం లేదయా, అక్కడ నా బుద్ధి ఎక్కడ ఏడ్చింది అన్నా నేను. ఇంకా వీళ్ళందరూ ఇంటలెక్చువల్సే కాపీరైట్లా? ఇంటలెక్చువల్స్ వీళ్ళందరూ పారాసైట్స్. వాళ్ళ సొంత తెలివి ఎక్కడ వేసింది? ఇంకోడేదో చెప్పాడు, అది వీడు చెప్తాడు. అది అంటే ఏంటన్నమాట, వీడు చిలక, ప్యారెట్, బాగా రిపీట్ చేయగలడు. అదే ఉంది, నువ్వేం చేసావని బుద్ధి అది. అందుకు ఉదాహరణ ఇచ్చింది. అంచేది మేము ఇన్ని పుస్తకాలు చదివేశాం, కావాలంటే చూడండి ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు మేము రిపీట్ చేస్తాం. టేప్ రికార్డర్ మీకంటే బాగా చేస్తుంది. మొన్న రాజమండ్రిలో కాటన్ బ్రిడ్జ్ అంటది కూలింది, ధవళేశ్వరం దగ్గర కదా ఆనకట్ట కూల్తే మీకు తెలుసునో తెలియదు, నాకు తెలిసిన జూనియర్ ఇంజనీర్స్ ఉన్నారు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు. వాళ్ళు ఎక్కడ పరిగెట్టారో తెలుసా? లైబ్రరీకి పరిగెట్టారు. ప్రెసిడెంట్ ఇలా ఆనకట్ట ఎప్పుడైనా ఈ వరకు కూలిపోయి ఉంటే ఏం చేయాలో అది తెలియదు వాళ్ళకి. పుస్తకం సరే మళ్ళీ చెప్తారు వాళ్ళు. ఇది బుద్ధి కాదు అన్నుకు చెప్తున్నా, ఇది బుద్ధి ఏం కాదు, ఇది ఖండత పట్టారు మీరు. బుద్ధి అంటే ఏమిటి? తెలుసున్న జ్ఞానాన్ని ఒక సమస్యను పరిష్కరించడానికి ఉపయోగించుకోవటం. ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళు బుద్ధిని ఉపయోగించుకుంటారు. ఇంచేత ప్రెసిడెంట్ ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పేశాను అనుకోండి, హైడ్రోజన్ కి ఆక్సిజన్ కలిపితే నీరు వస్తుందని, అదేం బుద్ధి? అది బుద్ధి అంటారో దాన్ని, కంప్యూటర్స్ తెచ్చేది నొక్కండి అది నొక్కండి, అదేది జావా ఏమన్నా పేరు తెలియవంటాను. అదంతా అంటే తెలివితేటలున్నాయన్నా మీకు? ఏమీ తెలివితేటలు లేవు. తెలివితేటలు ఉన్నవాడు సృష్టించిన దాన్ని మీరు కాపీ కొడుతున్నారు. ఉపయోగించుకోండి దానికి ఉంది. యు ఆర్ వెరీ గుడ్ అట్ ఏపింగ్. ఏపింగ్ అంటే తెలుసు కదా, కోత చేస్తున్నారు. కోత ఏం చేస్తుంది? మనం ఏం చేస్తూ ఉంటే అది చేస్తుంది. అంటే బుద్ధి అంటే ఏంటో తెలుసుకోండి. సంథింగ్ ఒరిజినల్, ఒక నవీనమైనటువంటి దాన్ని ప్రకృతిలోకి తీసుకురాగలిగేటటువంటి శక్తి. అందుకే బ్రహ్మ యొక్క శక్తిని ఏమంటాం మనం? సరస్వతి, బుద్ధి. ఇంచదా సృష్టికి ముందు శ్రేయ పదార్థం లేదు. మీరు ఊహించుకోండి బ్రహ్మ యొక్క పాపం గతి. పుట్టాడు చేరా అన్నాడు. ఎవడన్నాడు అదంతా నన్ను అడగండి సార్. పూర్వేశామతి గురువు ఓంకారమే అంది. సృష్టించడానికి పెన్నులు లేవు, పనిముట్లు లేవు, కాగితాలు లేవు, కంప్యూటర్స్ లేవు. ఏమున్నాయి బ్రహ్మకప్పుడు? ఏమీ లేవు. బుద్ధి ఉంది. అంటే బుద్ధి ఏం చేస్తుంది? లేనటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంది. క్రియేటివిటీ, సృజనాత్మకత అన్నది బుద్ధి యొక్క లక్షణము. అది గురువుల యొక్క చరిత్రలో మీకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. క్రియేటివిటీ. మీకు ఇచ్చే హోంవర్క్ నేనేంటి అంటే, మన గురు పరంపరలో బుద్ధి అనేటటువంటి డిగ్రీని, బుద్ధి అనేటటువంటి చేతనత్వాన్ని మన గురువులు ఎక్కడెక్కడ ఉపయోగించారు? బుద్ధి తర్వాత ఇంకొక విషయం, పనిలో పని. బుద్ధి శాస్త్రాల సిద్ధి కదా. కుండలిని సిద్ధి ఎలాగైతే 6 డిగ్రీలు అన్నాను, సహస్రారము 7వ డిగ్రీ సహస్రార సిద్ధి. మానవ శరీర ధారికి మొట్టమొదట ఆ డిగ్రీ సంపాదించిన వాడు బుద్ధుడు. ఈ పరిణామ క్రమంలో చాలా మీరు గుర్తుంచుకోవాలి, బుద్ధుడు యొక్క అవతార రహస్యములో ఇది చాలా ముఖ్యం. సహస్రార సిద్ధిని మొట్టమొదట పొందినటువంటి వ్యక్తి ఈ పరిణామ క్రమంలో, అది అండర్లైన్ చేసుకోండి. ఋషులందరికీ సహస్రార సిద్ధి లేదా అంటే వాళ్ళు ఈ పరిణామ క్రమం వాళ్ళు కాదు, వాళ్ళు ఏ యుగానికి చెందిన వాళ్ళు? వాళ్ళు ఇప్పుడు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వాళ్ళు ఏ యుగానికి చెందిన వాళ్ళు అంటే సత్యయుగం గురించి మనం మాట్లాడతాం. ఈ కలియుగములో మానవ శరీరధారి అయినటువంటి ప్రప్రథమమైనటువంటి వ్యక్తి బుద్ధుడు. ఈ బుద్ధిని, అందుకే అతని పేరే బుద్ధి. బుద్ధుడు, ప్రబుద్ధుడు, దాన్ని మనం ముందుగా పడుద్దాయంటాం. కానీ దాని అర్థాలు మారిపోయాయి, దాన్ని మనం ఏం చేయలేము. 2వ వ్యక్తి 3వ వ్యక్తి 3 ఉన్నారు ఆ విధమైనటువంటి మానవ శరీరముతో ఈ యుగములో పుట్టి బుద్ధత్వాన్ని పొందినటువంటి వ్యక్తులు. ఇంకా దాని తర్వాత చాలా మంది అవుతారు. అది 2000 సంవత్సరానికి ఇంపార్టెన్స్. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఐఏఎస్ పరీక్షలు రాసే వాళ్ళకి ఆ పరీక్షలు అనౌన్స్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. నా మొహం, నేనేం ఐఏఎస్ అవుతానన్నాడు అనుకోవాడైనా, వాడు ఏం గాభరా పడక్కర్లేదు. ఐఏఎస్ వాళ్ళు పిచ్చివాళ్ళలా చదువుకుంటూ ఉంటే వీడు హాయిగా సినిమాలు చూసుకుంటూ ఉండొచ్చు. అంచేత ఈ 2000 సంవత్సరం అందుకు ఇంపార్టెంట్. ప్రబుద్ధత, ఋతుంభర ప్రజ్ఞ, జాగృతమైనటువంటి సహస్రారము కలిగినటువంటి వ్యక్తులు పెరుగుతారు. అది పర్యటానికి కావలసినటువంటి వాతావరణం ఎప్పుడొస్తుంది? సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమి విశ్వతో వృత్వా అద్య తిష్ట దశాంగులం స్వాహా అని మీరు అంటూ ఉంటే ఏమవుతుంది ఆ ఏరియాలో? యజ్ఞ విద్య యొక్క రహస్యం అదే. ఇప్పుడు అర్థమైనా ఎందుకు చేస్తున్నారు మీరు యజ్ఞాలు అవి? అంచేత కత్తి పెట్టి వేలు కోసుకుని చచ్చేవాళ్ళు ఉన్నారు. అదే కత్తిని ఉపయోగించుకుని నర్వస్ సిస్టమ్ ని బాగు చేసి పెరలైజ్ వ్యక్తి చేత తిరిగి మళ్ళా నడిపించగలిగేటటువంటి డాక్టర్లు ఉన్నారు. అంచేత కత్తి ఎందుకు అని అడగండి, ఉపయోగించుకునేటటువంటి టెక్నికల్ నేర్చుకోండి. 30 రోజుల్లో సహస్రార సిద్ధి. దీని తర్వాత 8వ వసువాడు అహంకారం. ఈ 8 అహంకార నాశనం పొద్దున చెప్పాను కదా, మనోనాశనం అని. ఓ అద్భుతమైనటువంటి వ్యక్తి సోమనాథ మహర్షి అనేటువంటి పేరుతో ఈ మనోనాశనం గురించి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అయ్యాను నన్ను. నేను చెప్పాను కదా టీ తాగాలనిపించింది అనుకోండి, ఇప్పుడు ఎవరు గొప్ప? టీ పెట్టించేవాడు గొప్ప, మీతో అంత వేస్ట్. తీసుకురాకండి ఒకరు పరిగెత్తి చెప్తున్నాను నేను. గురువులలో గీతలు గీకండి మీరు, అవగాహన చేసుకోండి. ఇందుకు ఆ దేశకాల పరిస్థితుల్లో ఆ వ్యక్తులు అవతరిస్తున్నారు, ఆ వ్యక్తుల యొక్క కార్యక్రమాలు ఏమిటి తెలిస్తే ఈ అసంబద్ధత ఈ గందరగోళాలు ఉండవు మీకు. ప్రశ్న ఏమిటి, మీరు ఏ గురువు శిష్యులు అని కాదు, అందరి గురువుల యొక్క చేతనతో మీలో ఐక్యం అయిపోయి అద్వైత స్థితికి రాగలగాలి. అందరు గురువులు ఒకే చేతనత్వపు యొక్క విభిన్న కిరణాలు అనే అవగాహన మనకి రానంత వరకు కూడా ఈ అహంకారం సాగుపడుతూనే ఉంటుంది. మీకు దూరం తీసుకెళ్తుంది అది. కానీ సాధన చేసి మీరు లయమైపోయిన తర్వాత, అహంకారం లయమైపోయిన తర్వాత మీరు ఏం చేయాలి? విశ్వ ప్రణాళికలో భాగస్వాములు అవ్వాలి కనుక త్రికాల సంధ్యావందనం చాలా అవసరం. అది లేనటువంటి వాడు విశ్వ ప్రణాళికకి ఉపయోగపడడు. చాలా భక్తుణ్ణి, నాకు చాలా జ్ఞానం ఉంది, ఏమీ జ్ఞానం లేదు మనకి. ఈ సంపూర్ణ విశ్వ ప్రణాళిక మనకి అర్థం కానంత వరకు అసలు మీ గురువులు ఎందుకు అవతరించారో కూడా మీకు తెలియదు. ఎందుకు వాళ్ళు చెప్పారు, తర్వాత దాన్ని ఎందుకు మారుస్తారు వాళ్ళు, ఇదంతా అవగాహన చేసుకుంటే ఏ డిగ్రీ వరకు వచ్చారు మీరు? 8వ డిగ్రీ వరకు వచ్చాం. ఇవాళ మీకు పొద్దున్న సాయంత్రం కలిపి 8 డిగ్రీలు ఇచ్చేసాను కదా, ఈ 8 డిగ్రీలు మందించండి. మీరు ఆ స్థాయికి వెళ్తారా లేదా? వెళ్ళి ఉన్నారేమో ఆల్రెడీ. లారీ మహాశయకి ఎప్పుడు తెలిసింది? 42 ఏట తెలిసింది. సివి కూడా దాదాపు ఆ ఏజ్ గ్రూప్ లోనూ తెలిసింది. వివేకానందకి కడుపు నకనకలాడి ఉద్యోగాలు దొరక్క తిండి లేక అడుక్కు తింటూ ఉంటే తెలిసింది. అంతవరకు వాళ్ళకి వాళ్ళ గ్రేట్నెస్ తెలియలేదు కదా. అలాగే ఏమో ఏం చెప్పగలం, మీరు ఇంత శ్రద్ధగా దీన్ని విన్నారంటే 8 డిగ్రీలు వచ్చేసాయేమో ఇప్పుడే మీకు. కానీ వచ్చేసాక మర్చిపోతే కష్టం. వచ్చిన కూడా అది చేయకండి. మీరు దీన్ని అవగాహన చేసుకుంటూ ఉన్నాక ఈ చంద్ర విద్యలోకి రేపు ప్రవేశిద్దాం మనం. ఇవాళ చెప్పిన 8 డిగ్రీలు ముఖ్యంగా దేని మీద ఆధారపడి ఉన్నాయి? అగ్ని మీద ఆధారపడి ఉన్నాయి. దీనిని వసు విద్య అని కూడా అంటూ ఉంటాం, మధుమతి విద్య అని కూడా వేదాలలో ఉపనిషత్తుల్లో చెప్పబడి ఉంది. పేర్లు ఏవైనా ఏమేం చేశామన్నమాట, పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అనేటువంటి వాటిని పరిపూర్ణముగా గెలిచినటువంటి వ్యక్తులు 8వ డిగ్రీ పొందినటువంటి వ్యక్తులు. ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య పిచ్చిపిచ్చి ఓటాలు జరిగాయి మహాభారత యుద్ధంలో. అటు భీష్ముడు కూడా అష్టమగర్భమే, ఇటు కృష్ణుడు కూడా అష్టమగర్భమే. ఆ వసువుల్ని మరి పొద్దున చెప్పాను మీకు, మహాభారతంలో చూడమని మీరు చూశారో లేదో నాకు తెలీదు. అంచేత మీరు ద్వాపరయుగంలో లేవు, కలియుగంలో ఉన్నాము అంటేనే అర్థం ఏంటంటే మీకు 8 డిగ్రీలు వచ్చేసినట్టే. ఆ మహాభారత యుద్ధం యొక్క పునాది అది. ఇప్పుడేం జరగబోతోంది? 11వ యుద్ధము జరగబోతోంది. 8, 9, 10 మధ్యలో ఎగిరిపోతాయి. ఎలా ఎగురుతాయి, ఏమవుతాయి, ఈ ఏకాదశ రుద్రులకి సంబంధించినటువంటి చంద్ర విద్య ఎలా ఉంటుంది అన్నది మధ్య మధ్యలో మీకు చెప్తూనే ఉన్నాను. దీన్ని మీరు ఆలోచిస్తూ ఉండండి. రేపు దీని గురించి మనం చర్చించుకుందాం. కానీ ఏం చర్చించకున్నా మీ యొక్క ఆయుధం ఏంటి? ఓంకారం. ఏం చెప్పినా మళ్ళా మీరు అక్కడికి వెళ్లాల్సిందే, అంతే కదా. ఉంచారు అక్కడికి వెళ్ళిపోదాం మనం.